Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం నవంబర్ 15, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సరే, నిన్నంతా మనం ఆర్బీఐ గురించి మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. సెక్షన్ 7 అంటే ఏంటి, ఎందుకు ఇలా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయాను అంటారా? అంటే ఒక్కొక్కటి తెలుసుకుంటున్న కొద్దీ అక్కడితో ఆగిపోవట్లేదు, ఇంకా అంటే డీపర్ ఇంటూ ద రూట్స్ తెలుసుకుంటూ ఉంటే చాలా భయం వేస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ అగెయిన్స్ట్ ఎనీ గవర్నమెంట్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ అగెయిన్స్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ, ఇది దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, అబ్బా అసలు ఏదా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంతే అని. ఈవెన్ కాంగ్రెస్ ఈ పరిస్థితిలో ఉన్నా మేబీ ఇట్లాగే, అంటే ఎప్పుడు కూడా డెడ్లీ ఆపోజిట్గా కాకపోతే పెద్దంత కన్స్ట్రక్టివ్గా ఏముండదు. ఇట్స్ we who have to understand the present economy, the present situation, and then make it better. Manam better cheyali anante adi ante mundu mana nunchi samskaranalu start avali. Manam ee wallets avi vaadagurdu avi ivi chaala cheptu untaru. Ante ippudu ekku money flow ledu alantappudu em chestaru, manake telusu eppudaina sare card tho chesetatvanti kharchu gaani paytm su itlanti vaati dwara chese kharchu ki డైరెక్ట్గా ఫిజికల్ క్యాష్ ఇచ్చేదానికి చాలా తేడా ఉంటుంది. అంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టలేము. ఒక 300 పెట్టి ఒక నోట్బుక్కో ఒక టెక్స్ట్ బుక్కో లేకపోతే ఒక ఏదైనా కొనాలి అని అంటే చాలా ఈజీగా ఖర్చు పెట్టేస్తాం, ఎందుకంటే అది చాలా అవసరం. అదే కనుక ఏదైనా ఒక బిస్కెట్లు చాక్లెట్లు ఇట్లాంటివి అనుకోండి, ఒకసారి ఆలోచిస్తాం ఇప్పుడు నిజంగా నాకు ఈ చాక్లెటో బిస్కెటో అవసరం, అయితే తినకపోతే ఇప్పుడు నాకు ఏంటి పరిస్థితి అన్నట్టుగా ఏమైనా ఉందా లేదు. కానీ మనము ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు తెగ ట్రాలీలు అన్నీ పడేస్తూ ఉంటాం, ఈ బటరు, ఈ చీజు, ఈ పనీరు, అవి ఇవి అన్నీ ఒక 2-3 డేస్లో ఎక్స్పైర్ అయిపోతాయని తెలుసు. కానీ ఏదో అంటే వచ్చాం కదా సరే తీసుకుందాం, చాలా ఇష్టం చేసేయచ్చు అని ఇలా 1 to 10 మనము అనవసరమైన కూడా వేసేస్తూ ఉంటాం. ఒకటి ట్రాలీలో వేసే ముందు ఆలోచించాం, బిల్లింగ్ అప్పుడు కరెక్ట్గా అక్కడికి వెళ్ళినప్పుడు 6,000, 7,000 బాబోయ్ సరుకులు 6,000 అనిపిస్తుంది, లేదు 3,000 కట్ చేయాలి అనుకున్నప్పుడు మనం అన్నీ ఒకటి చూసుకుని చీజా ఎప్పుడు చేస్తాము, అసలు మనం బ్రెడ్డే తినము ఎక్కువ, ఇంక ఇవన్నీ ఎందుకు, ఇది వద్దు, పనీరు అక్కర్లేలే అది 3 రోజుల్లో పాడైపోతుంది, ఇట్లా అప్పుడు అన్నీ మనం ఫిల్టర్ చేస్తూ పోతే కనీసం 4,000 వస్తుంది. ఈ 4,000 కూడా కార్డుతో పే చేసే మాట అయితే ఒక్కసారి స్వాప్ చేశారంటే అంతే ఇంకా అయిపోతుంది. కానీ డబ్బులు ఇచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి ఆలోచన, 4,000 ఇద్దరము అవసరమైంత, ఖచ్చితంగా ఇందులో ఏవో ఉంటాయి, ఈ ఆల్ ఇన్ వన్ మిక్స్చర్లు ఇలాంటివన్నీ తీసేయండి, ఎందుకు ఇవన్నీ చెత్త చెదారం, ఇంట్లో చక్కగా ఇవన్నీ చేసుకోవచ్చు, ఈ టైప్లో ఆలోచిస్తాం. ఇంకో 1,000 తగ్గుతుంది ఇట్లా. అంటే మనకి మనమే ఇంత బడ్జెట్ వేసుకుంటూ ఉంటామే, అలాంటిది ఒక దేశ బడ్జెట్కి సంబంధించిన విషయం అయినప్పుడు మరి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అసలు కేంద్ర ఆర్థిక శాఖ, సెంట్రల్ గవర్నమెంట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్కి, రిజర్వ్ బ్యాంక్కి ఉన్నటువంటి మధ్య ఉన్నటువంటి ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో, అసలు దాని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. కానీ దానికన్నా ముందు కొన్ని టెక్నికల్ విషయాల జోలికి పోకుండా అసలు ఏం జరుగుతోంది అనేది ముందు మనం ఆలోచించుకుంటే, ఆ తర్వాత అంటే అసలు రూల్ ఏంటి, ఏం జరుగుతోంది. ఎందుకంటే ఏ పార్టీ అయినా కూడాను ఏంటంటే ఎప్పటికప్పుడు కొంచెం మన గ్రిప్లోకి తెచ్చుకుందాం, మన గ్రిప్లోకి తెచ్చుకుందాం అనుకుంటూ ఈ గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో మనకు చెప్పు చేతుల్లో ఉంటాయి, మనం చెప్పినట్టు చేస్తాయి అన్నట్టుగా, అంటే వాళ్ళ ఏవైతే ఫాల్స్ కమిట్మెంట్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడాను, అంటే ఇప్పుడు ఒక రుణమాఫీయే తీసుకోండి, లేకపోతే ఒక లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ అనుకోండి, జన్ధన్ ఖాతాలు అనుకోండి, ఇవన్నీ కూడాను ఏంటంటే ఇప్పుడు మీరు గమనిస్తే మామూలు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఒక 500 ఆర్ ఒక 1,000 రూపాయలు ఉంటే చాలు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలంటే. అదే గనక ప్రైవేట్ బ్యాంక్స్ అయితే 5,000, కరెంట్ అకౌంట్ అయితే 10,000, ఇలా రకరకాలు ఉన్నాయి. అంతంత డబ్బులు లేకుండా ఒక కామన్ మ్యాన్ ఎప్పుడైనా సరే 500 అంటారే తనకి ఈజీగా ఉంటుంది. అంటే ఒక పాస్బుక్ అయితే కనుక 500, లేదు ఏటీఎం అయితే 1,000 రూపాయలు, ఇట్లా ఏవో ఉంటాయి. సో ఇట్లాంటి మినిమం వాటికి సరే ఇది కూడా లేకుండా జన్ధన్ ఖాతా ఏదైనా ఓపెన్ చేయాలి అని అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఖచ్చితంగా ఎవరైనా చూసేది ఫస్ట్. ఇలా కామధేనువుగా వాడేసుకుంటూ ఉండడం వల్ల అంటే ఏ పార్టీకి చెందినటువంటి ప్రభుత్వమైనా సరే కొన్ని దశాబ్దాలుగా ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, కమిటీస్, వీటన్నిటిలోనూ ఇన్స్టిట్యూట్స్లో జోక్యం చేసుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళనే అక్కడ హెడ్స్గా పెట్టి వాళ్ళ చేత వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేలా చేసి వాటి ఏదైతే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి యొక్క వర్క్ ఫ్లో ఉంటుందో దాన్ని కంప్లీట్లీ పాడు చేసేసి చెడగొట్టేసి ఆఖరికి ఆ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఆ రంగం కంప్లీట్లీ ఒక నిర్వీర్యం అయిపోయి మూతపడిపోయే పరిస్థితికి తీసుకొచ్చి అప్పుడు వాటినేమో ప్రైవేట్ రంగానికి అప్పగించేస్తూ ఉన్నారు. అప్పుడేమవుతుంది, ఈ పబ్లిక్ సెక్టర్ అంటే ఏదో అంత అంటే పెద్ద క్వాలిటీ లేని వర్క్ చేస్తూ డబ్బులు తినడమే తప్ప ఎక్కడ పని చేయట్లేదు, కాబట్టి మేము దీన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి లేకపోతే దాన్ని ఒక వైట్ ఎలిఫెంట్ లాగా మేపుతున్నారు అంతే. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంకో పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీ ఏదైనా సరే అది ఒక వైట్ ఎలిఫెంట్ లాగా ఉన్నది, డబ్బులు తినడమే తప్ప ఏమీ చేయట్లేదు. అదే గనక అది ప్రైవేట్ చేతుల్లోకి వెళితే దాని కెపాసిటీని మించి పనిచేస్తుంది, చక్కగా మంచి అంటే ఒక స్ట్రీమ్లైన్ అవుతుంది అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్ ఇండియాని తీసుకోండి రీసెంట్గా, ఆర్ ఇండియన్ ఎయిర్లైన్స్ ఫర్ దట్ మ్యాటర్, ఈ రెండింటిని విలీనం చేసేసారు. చేసే ముందు యూపీఏ గవర్నమెంట్ వాటి చేత విడివిడిగా బోల్డన్ని విమానాలు కొనిపించేసింది. కొనిపించేసి ఆ తర్వాత ఆ భారం ఎక్కువైపోయింది, అసలు అప్పుల్లో ఉన్నారు అది ఇది అని చెప్పేసి రెండింటిని కలిపి వాటిని మెర్జ్ చేసేసి వాటి నిర్వహణ భారం కొంచెం బాగా ఎక్కువ అయిపోయింది, అదేదో నష్టాల్లో ఉంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఏం చేశారు, దాని ఫెయిల్యూర్ని అంటే దాని ఏదైతే సిస్టమ్ ఉందో కంప్లీట్లీ ఫెయిల్ అయ్యేసరికి అది ప్రభుత్వ రంగ సంస్థల నెత్తిన పెట్టేస్తున్నారు. అఫ్కోర్స్ అలా పెట్టినంత మాత్రాన వాళ్ళు దే ఆర్ నాట్ కేపబుల్ అనేటటువంటిది అయితే కాదు, బికాస్ అక్కడున్న స్టాఫ్ ఆర్ ఆ టెక్నికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆర్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి అసలు టాలెంట్ లేదని అయితే కాదు. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇంటర్ఫిరెన్స్ ఇలాంటి పరిస్థితి దాపురించిందని మనం అర్థం చేసుకోవచ్చు. అంతేగాని అక్కడ వాళ్ళు ఏదో చేశారనో లేకపోతే అది పెద్దంత గొప్ప ఇన్స్టిట్యూషన్ కాదనో ఇలాంటివి ఏవి కాదు. అట్లాగే ఇది ఏది మన ఫ్లైట్స్ వీటికి సంబంధించిందంటే ఒక ఏవియేషన్కి సంబంధించి ఎయిర్ ఇండియా అండ్ ఇండియన్ ఎయిర్లైన్స్ని మెర్జ్ చేసి దానికన్నా ముందు కొంచెం అంత అసలు అస్తవ్యస్తం అయిపోయి ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో రెండింటిని మెర్జ్ చేశామని దాన్ని మళ్ళీ ప్రైవేట్ రంగానికి అప్పగిస్తామని ఇట్లా అంటే ఏంటంటే డూ యాజ్ యూ లైక్ అండ్ దెన్ బ్లేమ్ అదర్స్. ఇది సరే ఏవియేషన్ ఇలా ఉంది, మరి బ్యాంక్స్ పరిస్థితి ఏంటి చెప్తాను చిన్న విరామం తర్వాత. We'll be right back.
కొద్దిగా హద్దు మీరరా నరుడా. కిటాను కొమ్మను మిఠాయి పొట్లం చేతి కందదేం గురుడా, వాటం చూసి వడుపు చేసి వంచద కొమ్మను నరుడా. ఓయ్ కిటాను కొమ్మను విధవలందరికి శుభకార్యాలు విధిగా చేయమంటావా గురుడా, విధిగా చేయమంటావా. విధవలందరికి శుభకార్యాలు విధిగా చేయమంటావా గురుడా, విధిగా చేయమంటావా. అవతారం నీరందుకోసమే, అవతారం నీరందుకోసమే ఆరంభించర నరుడా. ఓయ్ తిటాడు కొమ్మను, తిటాడు కొమ్మను మిఠాయి పొట్లం చేతి కందదేం గురుడా, వాటం చూసి వడుపు చేసి వంతన కొమ్మను నరుడా. ఓయ్ తిటాడు కొమ్మను, ఓయ్ తిటాడు కొమ్మను.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ఒక పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. Subscribe to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media. The voice of India.
Mind Media. The voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమానికి. అలాగే ఇంతకుముందు మనం ఏవియేషన్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు బ్యాంక్స్ గురించి ఒకసారి చూస్తే బ్యాంక్ టీమ్ మంచి నిజాయితీగా సామర్థ్యంతో పనిచేసినా కూడా వాటికి నష్టాలు రావడానికి కారణం ఎవరు? గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్. బ్యాంక్ డైరెక్టర్స్ని, వాటి హెడ్స్ని నియమించే అధికారం ఫినాన్స్ డిపార్ట్మెంట్కి. అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి? గవర్నమెంటే కదా, ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ గవర్నమెంట్. సో గవర్నమెంట్కి సంబంధించిన ఫినాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటుంది ఆ హక్కు, ఆ అధికారం. దాంతో ఏంటి, తనకి కావాల్సిన వాళ్ళందరికీ రుణాలు ఇప్పించుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఒక లెవెల్ అధికారులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఇది ఇంత ఇవ్వలేము మేము, దీనికి హామీ లేదు అదేనా అంటే అర్జెంటుగా పైనుంచి ఒక ఫోన్ వస్తుంది. రిటర్న్లో ఎవరు ఏది కమిట్ అవ్వరు, పైనుంచి ఒక ఫోన్ వస్తుంది, ఎవరు ఆ బ్యాంక్ డైరెక్టర్ నుంచో ఇంకో చోటు నుంచో, లేదు లేదు మన వాళ్ళే ఇచ్చేయి పర్వాలేదు, అసలు చాలా మంచి బిజినెస్ సూపర్ నడుస్తుంది, ఐఎమ్ దేర్నా అంటారు. అది రిటర్న్లో ఇస్తారా? ఇవ్వరు. ఆ ఫోన్ చూసుకుని సరే ఓకే ఇంకేం చేస్తామని చెప్పి వీళ్ళు ఇంకేం చేయలేరు కాబట్టి, ఎందుకంటే వీళ్ళు ఏం చేయలేకపోతే వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏ జల్సాలో కనుక ప్రకాష్ రాజ్ని ట్రాన్స్ఫర్ చేసినట్టు ఏ అడవులకు ట్రాన్స్ఫర్ చేసి ఇంకోళ్ళని పెట్టుకుంటారు. సో అట్లా వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ, వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ రుణాలు ఇప్పించేసుకుంటూ వచ్చింది. ఇక తర్వాత అంటే ఇప్పుడు ఒక 1 ఇయర్ తర్వాత ఎప్పుడోకప్పుడు వీళ్ళు కట్టట్లేదని తెలిసినప్పుడు వసూలు చేయడానికి ఎవరో ఒకళ్ళు రావాలిగా. సో అప్పుడు వాటిని వసూలు చేయబోతే అడ్డుకుంటూ వచ్చారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళని నియమించినటువంటి అధినేతలని డైరెక్టర్లని వాడుకున్నారు. వీళ్ళు గవర్నమెంట్కి అనుకూలుగా ఉన్న ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉంటారో వాళ్ళకి కానీ, లేకపోతే ప్రైవేట్ సెక్టర్స్లో ఎవరైనా కొంచెం బాగా డబ్బులున్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మెయిల్ చేస్తూ పోయారు. ఒక రీసెంట్ ఎగ్జాంపులే చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత కొన్నేళ్లుగా చాలామంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, తర్వాత ఇట్లా అంటే ఏదైనా కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరికీ లోన్లు ఇచ్చేసి పెద్ద డిఫాల్టర్స్ని, బాకీలని అన్నిటినీ రద్దు చేసేసింది. డిఫాల్టర్స్ ఎవరైతే బాగా అంటే కొంచెం బాగా వేలల్లో, వేల కోట్లలో తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి బాకీలు రద్దు చేసింది. చాలామంది లోన్స్ తీసుకోకపోయినా కూడా ఏ చర్య అంటే ఒక తీసుకున్న లోన్స్ మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఏమి కట్టకపోయినా కూడా ఎటువంటి చర్య తీసుకోకుండా అలా ఊరుకుంది. అట్లా ప్రయోజనం పొందిన వాళ్ళల్లో మీరు గమనిస్తే రిలయన్స్ కూడా ఉంది. సో స్టేట్ బ్యాంక్కి 4 సంవత్సరాలుగా ఉన్న ఒక మంచి హెడ్గా ఉన్నటువంటి అరుంధతి భట్టాచార్య రిటైర్ అయిన తర్వాత, 1 ఏడాది తర్వాత, యాజ్ అ థ్యాంక్ఫుల్ జెస్చర్ 5 ఏళ్ల పాటు రిలయన్స్లో ఇండిపెండెంట్ డైరెక్టర్గా నియమించారు. ఇది ఎంత థ్యాంక్ఫుల్ జెస్చర్ అండి, 1,000,000,000,000 లోన్ ఇప్పించినందుకు అరుంధతి భట్టాచార్యకి రిలయన్స్లో 5 ఏళ్ల పాటు ఇండిపెండెంట్ డైరెక్టర్. ఇట్స్ అ థ్యాంక్ఫుల్ జెస్చర్. తనది ఏం పోయిందండి, లోన్లు ఇచ్చేసి కూర్చుంటారు హయ్యర్ పొజిషన్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఇదిగో మనల్నే కదా, మనము చిన్న ఒక 10,000 లోనో లేకపోతే 30,000 క్రెడిట్ కార్డో కట్టకపోయినా సరే ఫోన్ చేసి, మా ఫ్రెండ్కి ఇలాగే అయింది, అంటే ఫ్రెండ్ ఇన్ ద సెన్స్ ఒక కొలీగ్, వాళ్ళు కాల్ చేసి ఇలాగా మీది ఎప్పుడో ఎప్పుడు 2001లో తీసుకున్న క్రెడిట్ కార్డు, ఆ తర్వాత అది ఎక్కడో పోయిందో మరి ఏమైందో, అది 30,000 ఏమో ఉందంట, దాని లిమిటే 30,000. 2001లో అంతకం మించి అసలు పెద్దంత సంపాదనలు అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకుంటే కనుక ఒక్కొక్కళ్ళకి తలసరి ఆదాయం ఎవరికి పెద్దంత గొప్పగా ఏమి ఉండేది కాదు. సో 30,000 క్రెడిట్ కార్డు, అది ఆ తర్వాత ఎక్కడైనా పోయిందో మరి ఏమైనా తెలియదు కానీ అది కట్టలేదంట. ఆ 30,000 కట్టలేదని ఇప్పుడు ఈ పాన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు అవన్నీ జత చేయండి ఎస్బీ అంటే బ్యాంకు అకౌంట్లకి అది అన్నారు కదా, అప్పుడెప్పుడో హైదరాబాద్లో ఉంటే, ఇప్పుడు వాళ్ళేమో ఎక్కడో ఢిల్లీలోనే ఎక్కడో ఉంటే వాళ్ళకి ఫోన్ వచ్చింది ఏమని కట్టాలి ఇలాగా అని. వాళ్ళు వేసుకున్నారంట గట్టిగా 2001. అసలు అది ఎవరు ఏంటి తెలియదు. సరే కాదు నేనే తీసుకున్నాను అనుకుందాం, 30,000కి ఇప్పుడు ఫోన్ చేసి కోర్టులో కేసేస్తాను అది ఇది అంటారా, మీ దగ్గర కోట్ల రుణాలు తీసుకున్న వాళ్ళని ఏం చేయలేక దేశాలు దాటించేసి మా మీద పడతారా అది అంటే, అంటే వాళ్ళు చేశారు వాళ్ళ దొంగ పని చేశారని మీరు చేశారంటే ముందు పెద్ద బాకీలు వసూలు చేయి ఆ తర్వాత నా దగ్గరికి రమ్మన్నారట. అయినా సరే వినిపించుకోకుండా వాళ్ళు కోర్టులో కేసేసారంట. ఇక దానికేమో వీళ్ళకి చిరాకేసి అదోసంతా అనవసరంగా పరువు నష్టం అని చెప్పి వీళ్ళే ఇంకా ఇదిగో ఇంత అయితే నేను కట్టగలనంటే ఓకే అంత అయితే కట్టండి అనంటే 10,000 అంటే 10,000 కట్టేసి వచ్చేసారు. మనకి పరువు అంటే ఒకటి ఉన్నది, అఫ్కోర్స్ తెలుసు పరువు అనేది ఒక నెత్తి మీద ఏముందో తెలియ అంటే లోపల ఏముందో తెలియనటువంటి ఒక సూట్ కేసు లాంటిది, దాంట్లో ఏముందో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ మోస్తూ ఉంటారని చెప్పి త్రివిక్రమ్ చెప్పినట్టు నిజంగానే మనకి ఏదో ఒక ప్రతిసారి ఎవరు ఈ కోర్టు కేసులు ఈ పోలీసులు ఈ తలకైనా పంత ఎవరు పడతారని చెప్పి వెళ్ళిపోయి ఏదో మొత్తానికి అట్లా అంతవరకు రాకూడదు అనుకున్నాం. కానీ పెద్దవాళ్ళకి ఏంటి, వాళ్ళ తిరగరు, వాళ్ళు ఎందుకు తిరుగుతారు, వాళ్ళ తరఫున లాయర్ వస్తాడు తానే ఊరికే ప్రతిసారి వాయిదాలు తీసుకుంటూ ఉంటారు లేదా వాళ్ళే అటెండ్ అవుతూ ఉంటారు, ఒంట్లో బాగాలేదంటారు ఏదో ఒకటి చెప్తారు. వాళ్ళకి ఎన్ని కేసులు ఉంటే అంత ఎక్కువ వాళ్ళకి పరువు, ఎప్పుడు పరపతి ఎప్పుడు అలా పేపర్లలో పేరు నాంతూ ఉంటుంది కదా, అందుకని దే ఆర్ వెరీ హ్యాపీ. మరి అంత చక్కగా 1,000,000,000 ఇచ్చినందుకు కాను అందుకని అంటే వాళ్ళకి నష్టాల్లో ఉన్నా లేకపోయినా, నష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు జియోని 7 ఏళ్ల పాటు ఫ్రీగా ఇమ్మన్నారు, అవేవి ఎవరికి అక్కర్లేదు. ఒక అంటే వాళ్ళు కాదు సరే ఓకే, వాడు పేరుకే ఇద్దరు విడివిడిగా, కానీ మొత్తానికి మళ్ళీ సంపద అంతా ఒకళ్ళ దగ్గరే కదా చేరేది, లేకపోతే అంబానీస్ అంతంత ఇదిగా ఎందుకు ఉంటారు టాప్లో ఇండియాలో ఒక సంపాదన విషయంలో కదా. సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ అప్పుడు మరి అట్లా మేనేజ్ చేసి ఒక ప్రభుత్వ రంగ బ్యాంకే అలా 1,000,000,000 రూపాయలు లోన్ ఇచ్చి అది వేవ్ ఆఫ్ చేసి హ్యాపీగా రిటైర్ అయిపోయింది తనకేంటి. ఆ తర్వాత దానికి రెట్టింపు జీతం హ్యాపీగా 5 ఏళ్ల పాటు ఇండిపెండెంట్ డైరెక్టర్, అసలు జీతం ఏంటి ఆల్మోస్ట్ చెప్పాలంటే షేర్స్ కూడా ఇచ్చారు ఎక్కువగానే. ఇది వీళ్ళకు ఉండే సర్దుబాట్లు. ఇది మనకి తెలిసి బయటికి వచ్చిన ఒక్కటి, అటు ఐసీఐసీఐలో చందా కోచర్ కానీ వీళ్ళందరూ ఏంటి 6 నెలలు ఉన్నదనంగా ఇంకా 6 నెలల్లో రిటైర్ అయిపోతుందనంగా అప్పుడు వచ్చి ఎందుకైనా మంచిది మీ మీద అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు స్వచ్ఛందంగా విరమణ చేస్తే బాగుంటుంది అని చెప్పి రిజైన్ చేయిస్తారా 6 నెలలు ఉందనగా? ఏ ఇదివరకంతా తెలీదా? వాళ్ళ మనవడి పేరు మీద స్విస్ బ్యాంక్లో అకౌంట్లు ఉన్నాయని తెలీదా? ఎవరి కోసం అంటే ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు? అల్టిమేట్గా ఎవరు కామన్ మ్యాన్ మోసపోతున్నాడు? ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి, చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి
జడను జుట్టి
హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా
చిట్టమ్మా
మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
చెప్పమ్మా.
ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి కంతలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా.
అద్దమంటే మనసు ఉంది, అందమైన వయసు ఉంది
వయసు ఉంది,
ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా
కిట్టయ్యా,
ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
చెప్పయ్యా.
అద్దమంటే మనసు ఉంది, అందమైన వయసు ఉంది, ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా.
తందాన్ని తానెల్లలే, తందాన్ని తానెల్లలే, తల్లెన్నె నానే తానే నా. ఘనమైన కట్నాలు పుట్టింటి అరణాలు ఘనమైన కానమంత విలువ చేసునా, అభిమానమంత విలువ చేసునా. ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా.
చెప్పయ్యా
కాని కుక్కరాయి రూపమని కాలు చేయి లోపమని కుక్కరాయి రూపమని వది నలు నల్లు గేలి చేతురా పిల్లను తెచ్చి పెళ్లి చేతురా పిల్లను తెచ్చి పెళ్లి చేతురా
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి నమ్మిన నా పటేని పండదా నలుగురు మెత్తు రోజు ఉండదా అద్దమంటే మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతతనం ఉండేదేంది కిట్టయ్యా ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా
ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి కంసలా నడిచి వచ్చే చిత్తమ్మా మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
కందరన రానరంగా
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
Mind Media YouTube channel. Technology entaga edigindi సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmedia కు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి మనము అటు ఎయిర్ ఇండియా అండ్ ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ, ఇటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇలా చాలా రంగాలు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టర్ ఏవైతే ఈ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవి ఉన్నాయో, వీటి మీద దశాబ్దాలుగా, ఇదేదో ఇప్పుడు ఒకసారి ఇప్పుడేదో ఈ గవర్నమెంట్ చేసిందని కాదు, ఇది కొన్ని డెకేడ్స్గా జరుగుతున్నటువంటి వ్యవహారం. దీనివల్ల ఎన్పిఏలు పెరుగుతూ పోయినాయి. అటు లోన్స్ ఇవ్వద్దు అని బ్యాంకులకి చెప్పలేం, వాటి పనే అది, అంతే కదా. అప్పులిచ్చి వడ్డీలు సంపాదించి వాటితోటే డిపాజిట్లు పెట్టిన వాళ్ళకి వడ్డీలు ఇవ్వగలుగుతారు. అయితే అప్పులు ఇచ్చి ఊరికిన సరేలే ఇస్తారులే కడతారులే అని కూర్చుంటే కుదరదు కదా, వాటిని వసూలు చేయాలి. వసూలు చేయాలంటే అప్పులు ఇచ్చేటప్పుడు చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు హామీగా పెట్టిన ఆస్తుల విలువ ఎంత, అది కరెక్ట్గా ఉందా లేదా, అసలు ఒకవేళ అకౌంట్ కొంచెం స్టేల్ అవుతోంది, ఏమి అసలు ట్రాన్సాక్షన్స్ జరగట్లేదు అనుకున్నప్పుడు కొద్దిగా వెంట వెంటనే చూసుకుంటూ బేరీస్ వేసుకుంటూ వసూలు చేసేయాలి. అండ్ ఇంకోటి, ఎవరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేసే ప్రయత్నాలు స్టార్ట్ చేయాలి అప్పటికే. అది మెల్లిగా అంటే ఏదో ఇంకా పై వాళ్ళ నుంచి ఒత్తిడి వస్తుందనో లేకపోతే జరగకుండా గవర్నమెంట్లో వాళ్ళు ఎవరైనా అడ్డుపడుతూ వస్తుంటేనో, ఆల్రెడీ వాళ్ళు ఏదైతే జప్తు చే అంటే తనక కుదవబెట్టినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి విలువ ఎక్కువ చేసి చూపించమని, లేకపోతే హామీలు లేకుండా అప్పులు ఇవ్వమని ఇట్లాంటివి ఏమైనా అన్నప్పుడు కొంచెం స్ట్రిక్ట్ చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఒకవేళ మీరు అట్లా స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవద్దు ఇలా అని ఏదో ఒకటి, అంటే మొత్తానికి బ్యాంకర్స్కి ఎప్పుడూ కూడాను ఏదో ఒక రూపంలో స్ట్రెస్ అనేది వస్తూనే ఉంది, వాళ్ళ ముందర కాళ్ళకి బంధాలు వేస్తూనే ఉన్నారు. ఇక్కడ లీడర్స్ పరపతి కోసం అని చెప్పి ఆర్ వాళ్ళ పరువు కోసం అని చెప్పి అటు బ్యాంక్ అధినేతలు డైరెక్టర్లు వీళ్ళకి కొంచెం సపోర్టివ్గా ఉంటూ, అంటే వీళ్ళ పర్సనల్ గ్రోత్ కూడా చూసుకుంటున్నారో మరి ఏమో తెలీదు, బట్ ఇవన్నీ కలిపి ఏదో కర్ణుడి చావుకు కారణాలు అనేకం అంటూ ఉంటారు కదా, ఆ టైప్లో అనమాట. ఒక్కొక్కదానికి ఖచ్చితంగా ఇదే అని మనం చెప్పలేం, బట్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ రియల్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ ద బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇండైరెక్ట్లీ ఆర్బీఐ. ఇవి బ్యాంకుల్ని నష్టాల ఊబిలోకి దింపుతూ పోయినాయి. నిజానికి ఒక రూట్ గ్రాస్ రూట్ లెవెల్ అంటే కింద స్థాయి బ్యాంక్ ఉద్యోగుల సామర్థ్యం కారణంగా ఆపరేటివ్ ఏదైతే వాళ్ళు ఆపరేషనల్ ఫంక్షనల్ ఇవి ఉంటాయో అక్కడ ఆ బ్రాంచ్కి అంటే ఆపరేటింగ్ లాభాలు వచ్చినా కూడా ఈ ఎన్పిఎస్ కారణంగా అంటే మొండి బాకీల కారణంగా నష్టాలు మాత్రం ఇంకా ఎక్కువే ఉన్నాయి. అయినా సరే ఈ డైరెక్టర్స్ కానీ వీళ్ళు ఎవరైనా సరే అధినేతలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అప్పులు ఇప్పిస్తూనే పోయారు తప్ప ఎక్కడా కూడా కనీసం కొంచెం కూడా అరే మేబీ ఈ అప్పు వసూలు కాదేమో అంటే నిజంగా వాళ్ళు ఒకవేళ అడిగినా కూడా వాళ్ళు అదే చెప్తారు, ఎస్ ఐ కెన్ టేక్ కేర్, నువ్వు ఇచ్చేయి నీకెందుకు అంటారు. అది రిటర్న్లో ఇస్తారా? ఇవ్వరు. మరి దీన్ని ఎవరైతే సర్వే చేస్తూ ఉంటారు అంటే సర్వేలెన్స్ ఏదైతే చేస్తూ ఉంటారో వాళ్ళు ఎవరైతే హెడ్స్ కానీ లేదు ఐదర్ మిడిల్ మెన్ కానీ వీళ్ళందరూ పర్యవేక్షించే వాళ్ళు కానీ అడ్డుకునే వాళ్ళు కానీ లేరా అంటే బ్యాంకులకి హెడ్ ఆర్ సెంట్రల్ బ్యాంక్, మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ అంటారు, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. మరి ఆ కంట్రోల్ అనేది ఏ విధంగా అంటే అది కంట్రోల్ చేస్తుందని అనుకోవడమే తప్ప, అంటే మనకున్న పెద్ద ఇబ్బంది ఏంటంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ చట్టం కిందకు వస్తాయి కాబట్టి, అంటే ప్రభుత్వ బ్యాంకులు అన్నీ కూడాను బ్యాంకింగ్ చట్టం కిందకు వస్తాయి, అంటే కేంద్ర ఆర్థిక శాఖది అధికారం. ఆర్బీఐ రిప్రజెంటేటివ్ ఆర్ నామినీ ఒకళ్ళు బ్యాంకు బోర్డులో ఉంటారు అంతే. అటు బ్యాంక్ అధినేతలని లేకపోతే డైరెక్టర్లని మార్చాలన్నా ఆర్ బ్యాంక్ లైసెన్స్ని రద్దు చేయాలన్నా ఆర్ మెర్జ్ చేయాలన్నా ఆర్బీఐ ఏం చేయదు. అది ప్రైవేట్ బ్యాంకులు అనుకోండి, కంపెనీ యాక్ట్ కింద రిజిస్టర్ అయి ఉంటాయి కాబట్టి ఆ పనులు ఆర్బీఐ చేయగలదు. వెరిన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే కనుక, అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని కూడా ఆర్బీఐ పరిధిలోకి తీసుకొస్తే తప్ప పర్యవేక్షణ చేయలేము అని చెప్పి ఆర్బీఐ గవర్నర్స్ ఆల్మోస్ట్ కొన్ని డెకేడ్స్గా ఫైట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సర్వేలెన్స్ ఆర్ ఈ పర్యవేక్షణ సరిగ్గా చేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్కి ముప్పు అని గవర్నమెంట్ ఎప్పుడూ కూడా తన గుప్పెట్ల నుంచి పోనీయట్లేదు. ఇదే విషయం మీద 1991లో బ్యాంకింగ్ సంస్కరణల మీద నివేదిక ఇచ్చినప్పుడు నరసింహన్ కమిటీ బ్యాంకుల్ని ఒక సంస్థ అజమాయిషీలో పెట్టి దాన్ని ఆర్బీఐ కింద ఏర్పాటు చేయాలి అని సూచించింది. అయితే ఏ గవర్నమెంటు ఆ పని చేయలేదు. రైట్ ఫ్రమ్ కాంగ్రెస్, జనతా, నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ, యూపీఐ ఇలా ఏ గవర్నమెంటు బ్యాంకుల పట్ల తమ అజమాయిషీని అసలు వదులుకోవట్లేదు, ఆర్బీఐని పర్యవేక్షణ చేయనివ్వట్లేదు. అండ్ దిస్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఈవెన్ ఎక్సెప్షన్, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా అంతే. అయితే మెయిన్ ఏంటంటే ఇది ఎప్పుడు ఇంకా పీక్స్కి వెళ్ళింది అంటే నీరవ్ మోదీ విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ పూర్తిగా మునిగిపోయినప్పుడు ఆర్బీఐ పర్యవేక్షణ లోపం చేతనే ఇది జరిగింది అని ఫినాన్స్ మినిస్టర్ అనడంతో ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్కి కొంచెం చిరాకేసింది. మా లిమిట్స్ అంటే మా పరిమితులు ఫలానా అని అప్పుడు చెప్పాడు ఫస్ట్ టైం బయటికి వచ్చి. అయితే ఇప్పటి నుంచైనా సరే మరి మీకు మేము అధికారాలు ఇస్తాము, సో ఇప్పటి నుంచైనా సరిగ్గా చూడండి అని ఏమన్నా అన్నాడా ఫైనాన్స్ మినిస్టరు? అంటే అది లేదు. ఎన్పిఎల్ ఏమో చూస్తుంటే అదేంటి బాటనీ పాఠం ఉంది పాటలలాగా కొండల కోర్సు ఉంది అన్నట్టు కొండలాగా ఎన్పిఎలు ఉన్నాయి. సో ఈ ఎన్పిఎలు పెరిగి పెరిగి కొండల్లా మారేసరికి ఎంత అనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ 8.4 8.40 lakh crores ఎన్పిఎలు ఉంటే ఇప్పుడు 10 lakh crores ఎన్పిఎల్ అయినాయి. అంటే మేబీ కొత్తగా వచ్చి చేరిన ఎన్పిఎల్ అయి ఉండొచ్చు, లేదా పాత బాకీలు సరిగ్గా వసూలు చేయకపోయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు అంత పెరిగింది. పోని రుణాలు ఎగేసే వాళ్ళ పేర్లన్నా బయటకు చెప్పండి అంటే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఆ విషయాలు బయటకు చెప్పట్లేదు. పాత గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు అందరికీ లోన్స్ ఇచ్చేశారు, ఒక ఫోన్ కాల్తోటే కోట్ల కోట్లు రుణాలు ఇచ్చేశారు అని ఇప్పుడు అలిగేషన్ వేస్తుంది. ఓకే పాత గవర్నమెంట్ అలా చేసింది అది నిజమే అనుకుందాం, ఇచ్చినంత మాత్రం తిరిగి వసూలు చేసుకోకూడదనే రూల్ అయితే ఎక్కడా లేదు కదా. బకాయిదారుల పేర్లు అయితే దండోరా వేసి పరువు బజార్కి ఇడ్చి అవి వేలం వేసి ఆస్తులు ముక్కుపిండి మరీ వసూలు చేయొచ్చు కదా. కామన్ మ్యాన్ పట్ల మీరు అదే కదా చేస్తోంది, ఇంట్లోంచి వస్తువులు బయటపడేసి ఫోన్లు చేసి బెదిరించి ప్రత్యేక రికవరీ ఏజెంట్లను పెట్టి కోర్టు కేసు వేస్తామని చెప్పి పరువు బజార్కి ఇడుస్తామని చెప్పి ఆఫీసులకు వస్తామని ఇంత చేస్తున్నప్పుడు అది వాళ్ళ విషయంలో ఎందుకు చేయట్లేదు? అది జరగట్లేదు. ఈ విషయంలో వాస్తవ పరిస్థితి తెలియాలంటే అసలు ఒక రుణము ఎప్పుడు మంజూరు చేశారు, ఎంత రాబట్టారు, ఎందుకు రాబట్టలేదు, లాస్ట్ ఎప్పుడు డిపాజిట్ చేశారు, ఇలాంటివి చాలా తెలియాల్సి ఉంటుంది. అసలు అవి ఏమన్నా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారా? నోవే. ఇంకా చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
1 minute మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా అవు మల్ల 15 ఏండ్లు అయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద్ మరవకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 to 3:30 ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎన్పిఎస్ అలా ఉన్నాయి, ఇప్పుడు అవేమో మొండి బాకీలుగా తయారైపోయి అసలు అలవిగాని మేరకు పెరిగిపోవడంతో ఆర్బీఐ ఇంకా కొంచెం మనము స్ట్రిక్ట్ అవ్వాల్సిందే అని డిసైడ్ అయింది. ఫిబ్రవరిలో ఒక సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఏంటి, ఎన్పిఏలని వాళ్ళు బైఫర్ అంటే డివైడ్ చేశారనమాట. ఇదిగో ఇది 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 ఇంత ఈ అమౌంట్ వరకు అయితే ఇంత, వీటికి ఉన్న ఆస్తులు వాళ్ళు జప్తు చేసినవి ఆరు వాళ్ళు తనఖా పెట్టినవి వాటి అన్నిటిని వర్గీకరించారు. ఫలితంగా ఒకటి రెండు బ్యాంకులు తప్పించి మిగతావన్నీ కూడాను కొంచెం డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాయి అని గవర్నమెంట్ కంప్లైంట్ చేసింది. బ్యాంకులకి భారీగా బకాయి ఉన్నటువంటి 12 పెద్ద సంస్థల మీద దివాలా ప్రక్రియ స్టార్ట్ చేయాలి అని సంబంధిత బ్యాంకులకి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇలా ఆర్బీఐ బ్యాంకుల మీద ఇట్లాంటి ఆంక్షలు విధించి వాళ్ళలో ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ పట్ల అనేది చూస్తుంటే అది గవర్నమెంట్కి నచ్చట్లేదు. ఎందుకంటే ఇది ఎలక్షన్ ఇయర్, జనాల చేతిలో డబ్బు ఆడుతుంటే ఓకే ఆల్ ఈజ్ వెల్ అని అమీర్ ఖాన్ లాగేదో అనుకుంటారు అన్న ఒక ఫీలింగ్ ఉంది. అప్పుడు కొంచెం ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనుకోండి అలాంటివన్నీ తగ్గుతాయి కొంచెం, అంటే గవర్నమెంట్ రూలింగ్ పార్టీ పట్ల కొంచెం వ్యతిరేకత అనేది తగ్గుతుంది. బ్యాంకులు చేతులు కట్టేస్తే లోన్స్ మంజూరు కావు, డబ్బు బయటికి రాదు. దానివలన ఆర్బీఐ ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుని కూర్చుని ఇప్పుడు మేలుకొని అన్నీ ఆపేస్తోంది, ఇట్లా అయితే ఎట్లాగూ అని చెప్పి ఫినాన్స్ మినిస్టర్ చిరాకు పడుతున్నారు. అలాగే వడ్డీ రేట్లు తగ్గించి చిన్న తరహా రుణాలు భారీగా ఇప్పించి కొన్ని రంగాల అప్పులు రద్దు చేయించి ఎలాగైనా సరే జనంలోకి డబ్బు అప్పు రూపేణైనా సరే ప్రవహింపచేయాలి అనేది గవర్నమెంట్ తాపత్రయం. బట్ ఉర్జిత్ పటేల్ ససేమిరా అంటున్నాడు. దాంతో గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల ద్వారా 3.16 లక్ష కోట్ల రుణాలను రద్దు చేయించేసింది. ఇంకేముంది, బ్యాంకుల్లో రిజర్వ్ తగ్గిపోయింది, రిజర్వ్ క్యాష్ తగ్గిపోవడంతో తన ఖజానాలో నుంచి 2.11 లక్ష కోట్ల రీక్యాపిటలైజేషన్ పేరుతో ఇచ్చేసింది. ఇప్పుడు ఆ మొత్తం అమౌంట్ని ఆర్బీఐ దాచుకున్న నిధుల నుంచి లాక్కుందామని చూస్తోంది. దానికి ఉర్జిత్ పటేల్ అసలు ఒప్పుకోలేదు. ఇది ఇక గవర్నమెంట్ కోపం వచ్చేసి సెక్షన్ 7 అమలు చేసి ఆర్బీఐని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని చూస్తుంది. జరిగింది ఇది, 2.11 లక్ష కోట్ల రీక్యాపిటలైజేషన్ పేరుతో ఇచ్చేసి ఇప్పుడు అదంతా ఆర్బీఐ దాచుకున్న నిధుల నుంచి లాక్కుందామని చూస్తే, అంటే కార్పొరేట్ కంపెనీస్ని సేవ్ చేయడానికే ఉన్నారా, కామన్ మ్యాన్ అసలు అక్కర్లేదా? దానికి ఉర్జిత్ పటేల్ ఒప్పుకోకపోయేసరికి ఇప్పుడు సెక్షన్ 7 అమలు చేస్తారు అని అంటున్నారు. దానివల్ల ఏంటి, ఆర్బీఐ తన గుప్పెట్లోకి వచ్చేస్తుంది అని. సెక్షన్ 7 ఏంటి అసలు అంటే, సెక్షన్ 7(1) ప్రకారం గవర్నమెంట్ ఆర్బీఐకి ఆదేశాలు ఇవ్వచ్చు. అయితే దానికి ముందు ఆర్బీఐ గవర్నర్తో సంప్రదింపులు జరపాలి. ఆయన ఒప్పుకోకపోతే అప్పుడు సెక్షన్ 1 కాకుండా అంటే సబ్క్లాస్ 1, ఈ సెక్షన్ 7 సబ్క్లాస్ 2 ప్రకారం ప్రభుత్వం డెప్యూటీ గవర్నర్స్ని, డైరెక్టర్స్ని, ఆఖరికి గవర్నర్ని కూడా మార్చేయచ్చు. ఇలా బెదిరించి తనను లొంగ తీసుకోవాలని చూస్తున్న గవర్నమెంట్ మీద ఉర్జిత్కి విసుగు పుట్టింది. సో సెక్షన్ 7 అమలు చేస్తారు అన్న పుకారు రాగానే ఆయన రాజీనామా చేస్తాడన్న పుకార్లు కూడా పుట్టినాయి. దీంతో ఏమైంది, ఐఎంఎఫ్ కూడా కొంచెం కంగారు పడి ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే ఒక సెంట్రల్ బ్యాంక్ ఆర్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైపు కొంచెం పెద్ద బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది స్వయం ప్రతిపత్తితో రాజీ పడకూడదు, అలా రాజీ పడితే మేము దానికి అనుమతించబోము అని చెప్పింది. దాంతో గవర్నమెంట్ కొంచెం ఓకే మనం మరీ కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నాం, కొంచెం కూల్గా ఆలోచించి ఏదో చెయ్యాలి అని కొంచెం తమాయించుకుంది. ఇది బ్రీఫ్గా జరిగిన విషయం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మన అందరం కూడా మామూలుగా మీరు గమనిస్తే చాలా రూల్స్ మాట్లాడుతూ ఉంటాం. అసలు అలా ఎలా చేస్తారు మీరు, లైన్లో వెళ్లకుండా అట్లా ఎట్లా వెళ్ళిపోతారు అని ఓ అసలు లెక్చర్లు దంచేస్తూ ఉంటాం. ఏదైనా రైల్వే ఎంక్వైరీలో, రైల్వే టికెట్ కౌంటర్ దగ్గర అనుకోండి, లేకపోతే టీటీడీలో కానీ ఎక్కడైనా సరే మనం ఒక రూల్ అన్నప్పుడు మేము ఇక్కడ లైన్లో నిలబడ్డాం, మీరేంటి సడన్గా వచ్చి దూరేస్తారా ఇది అని మనం చెప్తాం. కానీ అదే మనకే ఒక ఎమర్జెన్సీ వచ్చో, లేదా ట్రాఫిక్ సిగ్నలే తీసుకోండి, రెడ్ లైట్ ఉన్నప్పుడు అలా ఎలా వెళ్తావు, అసలు ఆ జీబ్రా లైన్ మీదకి ఎట్లా వెళ్తావు నువ్వు అని మనం ఓ క్లాస్ అసలు మామూలుగా మనం తీసుకోం. కానీ అదే మనకే ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, అప్పుడు రెడ్ లైట్ ఉన్నప్పుడు కూడా ఆగకుండా వెళ్దామని చూస్తాం. సపోజ్ ఇఫ్ ఎట్ ఆల్ ఏ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ రూల్స్ లాంటివి ఏమైనా మాట్లాడితే మనకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది. వాడు వెళ్తే పట్టించుకోలేదు, నేను అసలు అయినా ఇదే ఫస్ట్ టైం తెలిసాను ఇలా చేయడము, అసలు మామూలుగా అయితే పట్టించుకోగానే నా దగ్గరకు వచ్చేసరికి అన్ని రూల్స్ చెప్తావేంటి నువ్వు అని వాదిస్తాం. సేమ్ అలాగే చేస్తోంది ఇప్పుడు గవర్నమెంట్. ఆర్బీఐ బ్యాంకులకి డిసిప్లిన్ నేర్పుతాను అంటే ఆ యూపీఏ హయాంలో అది ఇదేం చేయలేదు ఇప్పుడు చేస్తానంటావేంటి అని గద్దిస్తోంది. యాక్చువల్గా బ్యాంకులు ఇచ్చే రుణాలు ఏడాదికి ఆన్ అన్ యావరేజ్ ఒక 14% ఉంటాయి, కానీ యూపీఏ హయాంలో ఒక ఏడాదికి 31% ఎగబాకింది. అప్పుడు ఆర్బీఐ ఎందుకు అడ్డుపడలేదు అని అడిగిన అరుణ్ జైట్లీ మొన్నటికి మొన్న నవంబర్ 11 బ్యాంకులు భారీగా రుణాలు ఇవ్వాలి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ 14%కు మించే లోన్ డిస్బర్సల్ ఉంది, మరి ఇంకెంత ఇవ్వాలి ఇంకా ఎన్పిఎల్ పెంచుకోవడానిక? రుణాల వసూలు గురించి మాట్లాడనే మాట్లాడట్లేదు అసలు. ఆర్బీఐ నుంచి నిధులు లాగేసుకుంటున్నారనే దాని మీద విపరీతంగా విమర్శలు రావడంతో అదేం లేదు అని ఇప్పుడు బుకాయిస్తున్నది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫైనల్గా ఏం జరుగుతుందనే తెలియదు, కానీ అసలు వివాదం ఎలా వచ్చింది, అసలు ఎట్లా స్టార్ట్ అయింది అనేది చెప్పాలి అని అంటే, నీరవ్ మోదీ అప్పటి నుంచే కొంచెం బాగా భయంకరంగా వచ్చింది. అది వరకు కూడా ఉన్నది కొద్ది గొప్ప, బట్ ఈ డిస్క్రిపెన్సీలో జనాలకు కూడా తెలిసేంతలాగా, అంటే రోజు పేపర్లో నానుతూ ఇంకా అసలు ఏం జరుగుతుంది అనేది, అంటే ప్రతి ఒక్కళ్ళు అంటే డిబేట్ పెట్టినా ఏం చేసినా సరే, నాకు తెలిసి ఈ మధ్యకాలంలో దీంట్లో జోక్యం చేసుకున్నారు, దాంట్లో జోక్యం చేసుకున్నారు, ఇది అయిపోయింది అది అయిపోయింది ఇన్ని రకాలు, అంటే ఒక 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 రకం కాదు ఒక డిపార్ట్మెంట్ కాదు, ప్రతి దాంట్లోనూ జోక్యం చేసుకుంటున్నారని దాని మీద మళ్ళీ డిబేట్లు పెట్టి ప్రతి ఒక్క ఛానల్లోనూ, అంటే అట్లీస్ట్ ఇప్పటికైనా కొంచెం సెన్సిబుల్గా మాట్లాడుతున్నారు జనాలు. ఎందుకంటే ఎప్పుడు చూడు అదేంటి ప్రియాంక చోప్రా వాణ్ణి చేసుకుంది, దీపిక పదుకొనేను, రణ్వీర్ కపూర్ పెళ్ళవుతోంది, ఆర్జీవి ఇలా అన్నాడు, ఇలాంటివి కాకుండా కొంచెం సెన్సిబుల్గా మనకు అసలు ఏం జరుగుతోంది, ఎలా ఉంది మన ఆర్థిక వ్యవస్థ తీరేంటి ఇలాంటివన్నీ కాస్త మాట్లాడడానికి ఇప్పుడు, బట్ ఇప్పుడు ఇట్ ఈస్ హై టైం చెప్పాలంటే ఇప్పుడు కాదు మాట్లాడాల్సింది, బట్ అట్లీస్ట్ ఇప్పటికైనా కళ్ళు తెరిచారు అన్న ఒక చిన్న ఆశ ఒకటి వస్తుంది. సో అసలు నీరవ్ మోదీ ఇన్సిడెంట్ అప్పటి నుంచి జరిగిందని చెప్పాను కదా, దాని గురించి ఇంకా వివరాలు చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునః స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో నీరవ్ మోదీ వ్యవహారంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు ఆడిటింగ్ అండ్ సర్విలెన్స్ భయంకరమైన లోపం కనపడుతుంది. నీరవ్ మోదీకి నరేంద్ర మోదీకి లింకు పెట్టి అపోజిషన్ పార్టీ వాళ్ళు విమర్శించడంతో అరుణ్ జైట్లీ ఆర్బీఐ ఏం చేస్తోంది అని ఫస్ట్ టైం సెటైర్ చేశారు. దాంతో ఉర్జిత్ నెమ్మదిగా స్ట్రిక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆర్బీఐ సర్వెలెన్స్ స్థాయిని పెంచి కంట్రోల్ని పెంచి ఎన్పిఏల పరిష్కారానికి ప్రభుత్వం బ్యాంకు విలీనాలను నమ్ముకున్నది, దాన్ని ఆపే హక్కు ఆర్బీఐకి లేదు కాబట్టి విలీనాలతోటి ఎన్పిఏ సమస్య తీయరదు, సర్వెలెన్స్ని మెరుగుపరచనిదే, ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి అని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఏదైనా సరే ఫర్ నష్టం వచ్చింది అనగానే అర్జెంటుగా ఒక దాంట్లో ఇంకోటి మెర్జ్ చేసేయండి అని చెప్పడం తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు ఎస్బీఐ అలాగే కదా అయింది, ఎన్ని సబ్సిడరీ బ్యాంక్స్ ఉన్నాయి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, పటియాలా, జైపూర్, అది ఇది చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకటే దాని కిందకి తీసుకొచ్చారు, కానీ దానివల్ల చాలా చాలా భయంకరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎవరు డిపాజిటర్స్ ఇప్పుడు ఈ చెక్ లీవ్స్ దగ్గర నుంచి అన్నీ మారడాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. ఈవెన్ స్టాఫ్ భయంకరంగా వాళ్ళు ఎంత ప్రెషర్ ఫేస్ చేస్తున్నారో, ఇప్పుడు యూఎస్ వెళ్ళిన వాళ్ళు లేదా యూకే వెళ్ళిన వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ ఉండి అక్కడికి వెళితే అక్కడ పనిచేస్తే ఎంత గ్రీన్ కార్డు వచ్చినా సెకండ్ సిటిజన్ ఎట్లా చెప్పుకుంటారో, ఈ స్టేట్ ఎస్బిహెచ్ ఎస్బీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ వీళ్ళందరూ కూడాను ఈ సెకండ్ సిటిజన్షిప్ లాగా తయారైంది అక్కడ. ఇది నేను విని ఉన్నాను బ్రాంచ్లో, అంటే ఎస్బీఐ వాళ్ళు ఈ మిగతా సబ్సిడరీ బ్యాంక్స్ వాళ్ళందరినీ కూడాను ఒక సెకండ్ సిటిజన్ లాగా చూస్తున్నారని చెప్పి. సో అలాగే ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అయినా ఏవైనా సరే ఒకసారి అంటే అసలు మెర్జ్ చేయడమే అన్నిటికీ పరిష్కారం అని ఎప్పుడైతే గవర్నమెంట్ అనుకుంటుందో అలా కాదు, దానివల్ల ఏమవ్వదు. ముందు డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలి, కొంచెం రూల్స్ ఇంకా సర్వెలెన్స్ పెంచాలి, స్ట్రిక్ట్నెస్ పెంచాలి, డిసిప్లిన్ పెంచాలి అని ఆర్బీఐ అనుకుంటుంది. సో విలీనాలు కాదు ఇంకా దాన్ని కొంచెం డిసిప్లిన్ పెంచాలి అని అనుకున్నప్పుడు ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ పిసిఏ ఆ ఫ్రేమ్వర్క్ని కొంచెం బాగా కఠినం చేశారు. ఇదివరకు ఏంటంటే పీసీఏని ఎవరు పెద్ద గట్టిగా అంత ఉపయోగించింది లేదు. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ విషయంలో చాలామంది సీఈఓల పదవీ కాలాన్ని పెన్షన్ ఇవ్వలేదు, వాళ్ళని పంపించేసేటప్పుడు కూడా కొంచెం బాగా ముట్ట చెప్పి ఇస్తామంటే ఇవ్వకుండా ఫ్రీజ్ చేశారు. వేరిన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ విషయంలో ఈ క్యాష్ సంక్షోభం కానీ ఇట్లాంటి వాటిని అన్నింటిని ఎదుర్కోవడానికి 1.30 lakh crores టెంపరీ లోన్ ఫెసిలిటీని ఇస్తూ ఇంకో పక్క కొంచెం ఈ పీసీఏ అంటే కఠినతరమైనటువంటి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ని తీసుకుని దాన్ని ప్రయోగించి మొత్తం 21 కమర్షియల్ బ్యాంక్స్లో 11 బ్యాంక్స్కి డిపాజిట్లని ఆర్బీఐ తన దగ్గర పెట్టుకుంది. ఇది గవర్నమెంట్కి ఇష్టం లేదు, అందుకని ఆ డిపాజిట్లను రిలీజ్ చేయాలి అని ఆర్బీఐ బోర్డులో తను నియమించిన డైరెక్టర్ల ద్వారా ఉర్జిత్ మీద కొంచెం ప్రెషర్ తీసుకొస్తుంది. ఆయన నో అన్నారు. ఎస్పెషల్లీ నిన్న మనం మాట్లాడుకున్నట్టే పవర్ ప్రాజెక్ట్స్ విద్యుత్ రంగంలో ఉన్నటువంటి మొండి బకాయిలని ఆర్బీఐ సహకారంతో ఈ ఎన్పి ఐపీ పెడతారు కదా దివాలా ప్రక్రియ నుంచి బయటపడేయాలని గవర్నమెంట్ ట్రై చేస్తుంది. మీరు ఒక ఈ పవర్ ఇండస్ట్రీ ఒకటే మీరు అట్లా చూస్తున్నారు, బట్ అట్లా చేస్తే కనుక మిగతా ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఎవరైతే ఇండస్ట్రియలిస్టులు ఉంటారో పారిశ్రామికవేత్తలు వాళ్ళు కూడా ఇలాంటి వెసులుబాటునే కోరుతారు అని ఆర్బీఐ వాదిస్తుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పిపిపి భాగస్వామ్యం ఉన్నటువంటి ప్రాజెక్ట్స్కి నిధులు ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఒక కంపెనీ అనే ఒక కమిటీ 90,000 crore అప్పులో మునిగి కుప్పకూలింది. దాని ప్రభావం ఆ ప్రాజెక్టుల మీద పడడంతో పాటు ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీల మీద కూడా పడి వాటికి నిధులు అందకుండా పోయినాయి. ఇక కమర్షియల్ బ్యాంక్స్కి బాకీ పడ్డప్పుడు వ్యాపారస్తులు వీళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుని వాళ్ళకి కట్టేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఇవి కూడా చేతులెత్తేయడంతో మార్కెట్లో చాలా ఇండస్ట్రీస్కి ఆర్ చాలా రంగాలకి డబ్బు చాలా టైట్ అయిపోయింది. ఎలక్షన్స్ టైంలో ఇది ప్రభుత్వానికి దెబ్బ. అందుకే రూల్స్ అన్నిటినీ కొంచెం సడలించి ఎన్బిఎఫ్సీలకి నగదు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం పట్టు. దాన్ని ఆర్బీఐ ఒప్పుకోవట్లేదు. అండ్ ఈలోగా గవర్నమెంట్ సెప్టెంబర్లో ఎకనామిక్స్ అఫైర్స్ విభాగంలో సెక్రటరీగా ఉన్న సుభాష్ గర్గ్, అంటే ప్రస్తుతం విరాళ్ ఆచార్యులను తిడుతున్నటువంటి ఆర్బీఐ డైరెక్టర్, ఆ సుభాష్ గర్గ్ నేతృత్వంలో ఒక కమిటీ వేశారు. అండ్ పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు అని ఒక ఇండిపెండెంట్ సెల్ఫ్ కంట్రోల్ సంస్థని ఏర్పాటు చేసి ఈ వ్యాలెట్స్ కార్డ్స్ ద్వారా జరుగుతున్నటువంటి చెల్లింపుల్ని దాని అధీనంలో ఉంచాలని, అలా అయితే అది ఆర్బీఐతో పోటీ పడి పనిచేస్తుందని, కస్టమర్స్కి కొంచెం సెక్యూరిటీ అండ్ వ్యవస్థకి కొంచెం స్థిరత్వం కల్పిస్తుందని అని సిఫార్సు చేశారు. అది ఆర్బీఐకి నచ్చలేదు. ఏదో ఒక అంటే ఈ వ్యాపార వర్గాల ఒత్తిడికి లొంగి గవర్నమెంట్ వాళ్ళ అధికారాలను నీరు గారుస్తోంది అని ఆర్బీఐ అభిప్రాయం. అందుకని పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007కి ఈ ఏదైతే ఇప్పుడు ఈ మార్పులు అవన్నీ చేస్తూ మిగతా అంటే బాగాలేవని, లేకపోతే పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు ఏర్పడితే అది ఆర్బీఐ గవర్నర్ పరిధిలోనే ఉండాలని తన వెబ్సైట్లో పెట్టారు. అండ్ లిక్విడిటీ సమస్యను పరిష్కరించడంలో ఆర్బీఐ ఘోరంగా విఫలమైంది అనే విమర్శతో దాన్ని వాళ్ళ అజమాయిషి కింద తీసుకోవాలని ఏదైతే ఇప్పుడు ఫినాన్స్ డిపార్ట్మెంట్ అనుకుంటోందో, మరి వాళ్ళ ఫెయిల్యూర్స్ కారణంగా ఎవరు అజమాయిషి కోరుకుంటున్నారు? ఇప్పుడు బడ్జెట్లో వీళ్ళు ఏవైతే ఒకటి చెప్తారో అంచనా, ఒక చిన్న బడ్జెట్ ప్రొజెక్షన్ వేస్తారు కదా, ఆ అంచనాలకి అండ్ వాస్తవంగా జరుగుతున్నటువంటి ఖర్చులకి ఎక్కడన్నా పొంతనుంటుందా? డిమానిటేషన్ ద్వారా బ్లాక్ మనీ అరికడతామన్నారు, జిఎస్టీ ద్వారా మంచి ఆర్థిక వికాసం జరుగుతుందన్నారు, ఏమి జరగలేదే. దానికి ఎవరైనా ఆన్సరబుల్ వహించి ఇంకో రెగ్యులేటర్ ఏదైనా అనుమతిస్తారా? అనుమతించారు. మరి అలాంటప్పుడు ఆర్బీఐ విషయంలో ఎందుకలా? దానికి ప్యారలల్గా పేమెంట్ రెగ్యులేటరీ బోర్డ్ అనే ఒక స్వతంత్ర నియంత్రణ సంస్థని ఏర్పాటు చేసి ఎలా వీళ్ళు ఈ క్యాష్ అంటే ఫిజికల్ క్యాష్ లేకుండా ఈ వ్యాలెట్స్ కానీ కార్డ్స్ కానీ ఇవన్నీ జరుగుతున్న చెల్లింపుల్ని వాటి ఆధీనంలో ఉంచాలని ఎలా అనుకుంటారు? విచ్ షుడ్ రియల్లీ రన్ ప్యారలల్ టు ఆర్బీఐ అని చెప్పి వితౌట్ దేర్ మానిటరింగ్, ఈవెన్ దాట్ ఈస్ క్యాష్, ఫిజికల్ ఆర్ డిజిటల్ క్యాష్ ఈస్ క్యాష్, అది స్వయంగా ఎట్లా ఉంటుంది అప్పుడు? ఎందుకంటే అది ఇండిపెండెంట్గా ఉంటే అది గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తుంది కాబట్టి. సో ఇలా చాలా చాలా లొసుగులు ఉన్నాయి. ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం, ప్రస్తుతానికి సమయాభావము, బట్ రేపటి చిత్రం బడారవి చిత్రంలో మాట్లాడుకుందాం. కానీ ముగించే ముందు ఒక చాలా బాధాకరమైనటువంటి విషయం, మన మైండ్ ఇన్ మీడియా కుటుంబం నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటే చాలా చాలా గొప్ప లిజనర్స్, అంటే వాళ్ళ మంచి ఏదైనా ఒక మంచి షో విన్నా లేకపోతే వాళ్ళ అభిప్రాయాన్ని ఎంత చక్కగా వ్యక్తీకరిస్తారంటే ఇది నచ్చలేదు అంటే ఎస్ ఇది నాకు నచ్చలేదు, ఇలా చెప్తే బాగుండేది, నాకు ఎందుకు ఇది కరెక్ట్ కన్క్లూజన్ అనిపించట్లేదు అనే వాళ్ళు ఉన్నారు. ఇదిగో ఈ టాపిక్ గురించి మాట్లాడితే ఇంకా బాగుంటుంది, మీరు ఈ టాపిక్ గురించి చాలా చక్కగా మాట్లాడారు, అలాగే ఈ టాపిక్ గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ టాపిక్ చాలా బాగా మాట్లాడారు, నేను మళ్ళీ రిపీట్ కూడా విన్నాను, అసలు ఇంత కరెక్ట్గా ఇంత ఇన్ఫర్మేటివ్గా ఎన్ని మీరు హోంవర్క్ చేసి ఎంత మీరు ఒక సబ్జెక్ట్ గురించి డీప్గా వెళితే ఇట్లా చెప్పగలరు, ఒక మంచి పట్టు ఉంది అని ఇట్లా అప్రిషియేట్ చేసిన వాళ్ళు, ఇలా చాలా చాలా రకాల మంది ఉన్నారు. కానీ ఈ మూడు చేసినటువంటి ఒక ఆర్డెంట్ లిసనర్ రంగప్రసాదరావు గారు, ఆయన ఎప్పుడైనా నేను లైవ్ షో పెడితే ఖచ్చితంగా ఆయన ఫోన్ ఉంటుంది, నేను ఏదైనా ఒక మంచి టాపిక్ మాట్లాడితే ఖచ్చితంగా ఆయన ఫీడ్బ్యాక్ ఉంటుంది, నేను ఏదైనా ఒక టాపిక్ గురించి కొంచెం తడబడితే ఎందుకమ్మా ఇలాగా మేబీ నీకు ఇంకా అంటే ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఒకవేళ నువ్వు చెప్పింది కరెక్టా తప్ప అని ఏమన్నా అనుకుంటున్నావేమో, నువ్వు చెప్పింది కరెక్టే చాలా బాగా చెప్పావు అని వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు. ఎప్పుడైనా నేను ఒకవేళ ఇది టాపిక్ గురించి కొంచెం మొహమాట పడుతున్నాను అనుకుంటే లేదు చెయ్యి తప్పకుండా అని వెన్ను తడతారు. కొన్ని టాపిక్స్ ఆయనే స్వయంగా పంపిస్తారు, మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారని చెప్పి చిన్నపిల్లలకి ఎలా కేర్ తీసుకుంటే బాగుంటుందన్న విషయం మీద షో చేయమని ఆయనే అడిగారు. ఇలా ఎన్నో విధాలుగా కొన్ని టాపిక్స్ ఇస్తూ అట్లా ఉన్నటువంటి వ్యక్తి మై ఇన్ మీడియా కుటుంబం అంతా నిజంగా గర్వంగా చెప్పుకునే ఒక ఆర్డెంట్ లిజనర్. ఒక 10 రోజుల నుంచి ఎందుకో ఆయన నుంచి నాకు ఎటువంటి మెసేజ్ రాలేదు. అయితే డిమానిటైజేషన్ ఇలాంటి మామూలుగా చెప్పినప్పుడు, ఇప్పుడు మొన్న నిన్న ఇవాళ మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, ఇలాంటివి చెప్పినప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన మెసేజ్ ఉంటుంది, చాలా బాగా చెప్పావనో లేకపోతే ఇలా చెప్తే ఇంత అసలు ఎంత హోంవర్క్ చేసావనో ఏదో ఒకటి ఉంటుంది. ఏమీ లేకపోయేసరికి నిన్న మెసేజ్ పెట్టాను, సార్ ఇలాగా ఐఎమ్ లిసనింగ్, ఐఎమ్ ఐ థింక్ యు ఆర్ లిసనింగ్, ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ లేకపోతే ఏంటోగా ఉంది, ఒకసారి విని మీ ఫీడ్బ్యాక్ చెప్పండి అని. తెలిసింది ఏంటంటే పాపం వాళ్ళ అబ్బాయి మెసేజ్ చేశారు, నవంబర్ 2న ఆయన నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్తో పరమపదించారని. చాలా అసలు ఆ మెసేజ్ చూడంగానే ఒకసారి కృంగిపోయాను. అయితే అసలు నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు, అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. అరే 10 రోజుల క్రితం వరకు అంటే ఒక మనిషిని మనం చూడకపోయినా కూడా ఇంతలా మనం కనెక్ట్ అవుతాము అనేది నాకు ఆ మెసేజ్ చూసాక నాకు అర్థం కాలేదు. నాకు అసలు బుర్ర పనిచేయలేదు. ఇది నేను మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే ఒక మనిషితో మనకు ఉన్నటువంటి అనుబంధం, ఏదో మనిషితో పరిచయం ఉంటేనో చుట్టాలైతేనో ఎదురుగుండా ఫ్రెండ్స్ అయితేనో కాదు, కేవలం ఒక వాయిస్తో నాకు ఏర్పడినటువంటి బంధం అది. బాబాయ్ గారు అని పిలుస్తూ ఉండేదాన్ని. నిజంగా నేను అసలు ఏం చెప్పలేకపోతున్నాను అంటే ఈ మాధ్యమం ద్వారా నాకు ఇలాంటి ఎంతోమంది లిజనర్స్ని నాకు కనెక్ట్ చేశారు. సో ఈ మాధ్యమం ద్వారా నిజంగా నేను ఆయన ఆత్మకి శాంతి కలగాలి, ఆయన కుటుంబానికి నిజంగా ధైర్యం రావాలి, నిజంగా ఇట్లాంటి ఒక హ్యూజ్ లాస్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీరు ఎక్కడున్నా ఖచ్చితంగా మీరు స్వర్గంలోనే ఉంటారు, ఎందుకంటే ఒక మనిషిని ఇంతలా అభిమానించడం అంటే మనిషి తెలియకపోయినా కేవలం నేను చెప్పే మాటల ద్వారా మీరు ఇంత నాకు కనెక్ట్ అయ్యారు. మీరు అలా ఎప్పుడు పైనుంచి ఆశీర్వదిస్తూనే ఉండాలి. మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ సార్. ఇదే అండి ఇవాళ చిత్రం బళ్ళారి విచిత్రం. నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. తిరిగి రేపటి చిత్రం బళ్ళారి విచిత్రంలో ఆర్బీఐ అండ్ గవర్నమెంట్కి మధ్య ఉన్న ఫ్రిక్షన్ గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారి విచిత్రం కార్యక్రమం నవంబర్ 15, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: The views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised. Advised.